దేవుని వాక్యం నుండి మనము దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆశపడదాం. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుకుందాం. మొదటి వచనాన్ని ముఖ్యంగా 1-2 వచనాలు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. మరొకసారి చదువుతున్నాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. ఈ మాటలు మనందరికీ కూడా సుపరిచితం. ఈ కీర్తన 23వ కీర్తన చాలా ప్రాముఖ్యంగా సంవత్సరమంతా కూడా ఏ విధంగా శ్రద్ధ, ఏ విధంగా పోషణ జరుగుతుంది అనే విషయాలు చాలా చక్కగా క్రోడీకరించడం జరిగింది. ఈ కీర్తన మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, మరి మనకి పాత రోజుల్లో ఇప్పుడు కూడా టీవీ సీరియల్స్ వస్తాయి, ఒక్కొక్క ఎపిసోడ్ లో ఒక్కొక్క కీ థీమ్ ని వాళ్ళు ఫోకస్ చేయడం జరుగుద్ది. ఒక ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ ని వాళ్ళు హైలైట్ చేస్తూ మరి సస్పెన్స్ గా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూసేలాగా చేస్తారు. అలాగే ఇక్కడ ప్రతి వచనం కూడా ఒక్కొక్క ఎపిసోడ్ అనుకోవచ్చు. లేదు అనంటే మరి ఒక్కొక్క సీజన్ గా మనం అర్థం చేసుకోవచ్చు. 4 సీజన్స్ గా మనం చూస్తాం. వేసవికాలం అని, తర్వాత శీతాకాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ విధంగా ఈ ఋతువులు ఏ విధంగా ఉన్నాయో 4 సీజన్స్ లో, అంటే ఒక్కొక్క సీజన్ కి ఒక 3 నెలలు టైం గా అనుకుంటూ మరి ఆ 3 నెలలతో అలా 4 సీజన్స్ 12 నెలలుగా మనం అర్థం చేసుకుంటాం. ప్రతి సీజన్ లో కూడా ఏం జరుగుద్ది అనేటువంటి విధానాన్ని చక్కగా ఒక పోర్ట్రేట్ లాగా గ్రంథకర్త దాన్ని వివరించాడు. ఈ కీర్తనను మనం అర్థం చేసుకోవడానికి మరి ఇది మన దైనందిన జీవితంలో ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఈ కీర్తన రాసింది ఎవరు అని అంటే, ఒక గొర్రెల కాపరి యొక్క కుమారుడుగా ఉండి తనే తర్వాత గొర్రెల కాపరిగా మారి ఏ విధంగా తన సంరక్షణ చేత, ఏ విధంగా తన యొక్క మెటిక్యులస్ కేర్ చేత ఆ షీప్ ని ప్రొటెక్ట్ చేశాడో, షీప్ యొక్క వెల్ఫేర్ ని ఆశించాడో, ఆ వ్యక్తి ఏ విధంగా తను దైవంతో కనెక్ట్ అవుతున్నాడు అనే విషయాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో మరి క్రిస్టియన్స్ ని మీరు గొర్రెలు అనడం అనేది పరిపాటైపోయింది. మీరు గొర్రెలు అయితే, వాళ్ళు గొర్రెలు అన్నప్పుడు వాళ్ళు ఒక డెరిగేటివ్ వేలో వాళ్ళు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. అంటే తెలుగు తక్కువ వాళ్ళుగా, లేకపోతే గొర్రె అమాయక జీవి అన్నట్లుగా, అంటే దాన్ని ఎలా ఉంటుందంటే, మీరు గొర్రెలు అన్నప్పుడు మీరు గుడ్డిగా ఫాలో అయిపోతారు. ఎలా గొర్రెలు చదువులేనటువంటి ఒక షపోర్డ్ చేతి కింద, అవి షపోర్డ్ ఎలా తోలుతుంటే అలా వెళ్తాయి, ఎటువైపు నడిపిస్తే అలా వెళ్తాయి. మరి ఆ షపోర్డ్ బాయ్స్ ను మనం చూస్తే పల్లెటూర్లలో చదువు లేని వాళ్ళు, మరి వాళ్ళకి పెద్ద స్కిల్ అక్కర్లేదని మనం అనుకుంటాం. చదువు రాదు కాబట్టి, మరి చదువు సరిగ్గా అవ్వట్లేదు కాబట్టి వాళ్లను గేదెల దగ్గర, గొర్రెల దగ్గర, మరి ఈ యొక్క పశువుల దగ్గర పెట్టడం అనేది పాత రోజుల్లో ఉండేది. మరి తల్లిదండ్రులు కూడా కొంతమంది, నువ్వు సరిగ్గా చదవకపోతే నిన్ను గేదెలు కొని నిన్ను గేదెల దగ్గర పెడతాను అనేసి అంటూ భయపెట్టేవాళ్ళు, అంటే అనేవాళ్ళు అట్లా. అంటే అది ఒక మీనియల్ జాబ్ గా, చాలా మరి ప్రాముఖ్యత లేనటువంటి ఉద్యోగంగా కనిపిస్తుంది మనకు. అంటే చాలా లీస్ట్ గా ఎవరైనా కూడా పశువులు కాపరిగా ఉండొచ్చు. ఒక కర్ర చేతిలో ఉంటే చాలు, వెళ్లి వాటి దగ్గర నిలబడితే చాలు, అవి మేస్తాయి, అవి పెరుగుతూ ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ పాలస్టీన్ కాంటెక్స్ట్ లో షెపర్డింగ్ అనేది అద్భుతమైనటువంటి ద టాప్ మోస్ట్ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఎంతో స్కిల్డ్ గా ఉన్నటువంటి ఎంతో ఉన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి ఒక ప్రొఫెషన్ గా మనం ఈ కీర్తనను అర్థం చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఈ రోజుల్లో ఐపీఎస్ ఐఏఎస్ అండ్ మ్యాజిస్ట్రేట్ గా లేకపోతే టాప్ లెవెల్లో ఉన్నటువంటి బ్యూరోక్రసీ అలాంటి ఉద్యోగాలు రావడం చాలా కష్టం. వాళ్ళ మీద చాలా ప్రెషర్ ఉంటుంది, సో వాళ్ళ మీద చాలా మరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అయితే మామూలు ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలు, ఇప్పుడు గ్రూప్ 1 కంటే కూడా గ్రూప్ 2, దానికంటే గ్రూప్ 3, ఈ విధంగా మనము ఉన్నటువంటి ఆ యొక్క అథారిటీని బట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ని బట్టి మనము ఓకే ఇది టాప్ అని ఇది తక్కువ అని మనం అంచనా వేస్తాం. కానీ ఈ కీర్తనలో గొర్రెల కాపరి యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమైతే వి విల్ నాట్ లుక్ డౌన్ ఆన్ ద రోల్ ఆఫ్ షెపర్డింగ్. అయితే ఈ ఈ కాపరి అయినటువంటి దావీదు, తన తండ్రి కూడా గొర్రెల కాపరే, తన తండ్రి గొర్రెలను మేపు చూడాను అని ఉంటుంది. సో ఒక షెపర్డ్ ఫ్యామిలీలో పుట్టాడు, అన్నలు వాళ్ళు ఆర్మీలో ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో తండ్రి యొక్క గొర్రెలను యంగ్ ఏజ్ నుండి తను పరిపాలిస్తూ అంటే వెళ్లి పోషిస్తూ ఉన్నాడు, అంటే వాటిని తోలికెళ్తూ ఉన్నాడు. షెపర్డ్ గురించి ఒక విశిష్టమైనటువంటి ఆ మాట ఏంటంటే, షెపర్డ్ బాయ్స్ ఎప్పుడైతే తండ్రి యొక్క గొర్రెలను వాళ్ళు మేపడానికి వెళ్తారో, వాళ్ళు మేపడానికి వెళ్లే ముందు అడవిలోకి వెళ్లి మరి ఒక ఒక కర్రను, మనకు ఇక్కడ నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అని ఉంటుంది. సో దుడ్డు కర్ర అన్నప్పుడు రాడ్ అంటే దాదాపు ఒక చెయ్యి సైజ్ లో, హ్యాండ్ అంత సైజ్ లో ఉండేటువంటి ఒక రాడ్ ని వాళ్ళు చెక్కుంటారు. అదే విధంగా తన హైట్ ఉన్నటువంటి ఒక కర్రను, దుడ్డు కర్రను వాళ్ళు వెళ్లి స్పెసిఫిక్ గా ఒక మంచి అంటే స్ట్రాంగ్ స్ట్రైట్ ఉన్నటువంటి అడవిలోకి వెళ్లి వాళ్ళు ఒక ఒక షూట్ ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్లే చెక్కుంటారంట. వాళ్లే చెక్కుని చాలా చక్కగా అంటే ఆ మొక్కను వేళ్లతో సహా పీకి ఆ అడుగునున్నటువంటి రూట్ ను కూడా వాళ్ళు చక్కగా షేప్ చేసి చాలా నున్నగా చేసి అంటే ఈ రోజుల్లో వడ్రంగి వాళ్ళు కార్పెంటర్స్ చాలా చక్కగా స్మూత్ గా డిజైన్ ఎలా చేస్తారో ఆ రకంగా వాళ్ళు సిజిల్తో చాలా చక్కగా చెక్కుని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ హైట్ కి తగినట్లుగా వాళ్ళు ఆ యొక్క దుడుకరను ఆ దండాన్ని వాళ్ళు చేసుకుని చాలా టైం తీసుకుంటారంట. వీక్స్ ఆఫ్ టైం తీసుకుని దాన్ని డిజైన్ చక్కగా వాళ్ళు పాలిషింగ్ చేసుకుంటారు. సో వాళ్ళు చాలా ప్రివిలేజ్ గా ఆ తర్వాత ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క రాడ్ ని అంటే చేతి అంత సైజ్ లో ఉన్నటువంటి నీ దండము అని ఉంది ఆ దండాన్ని వాళ్ళు చేస్తారో, అక్కడ ఉన్నటువంటి షెపర్డ్ బాయ్స్ మధ్యలో కాంపిటీషన్ జరుగుతుందంట. కాంపిటీషన్ దేనికేనంటే ఎవరైతే టార్గెట్ ని ఎక్కువ స్పీడ్ తో విసురుతారో వాళ్లను విజేతలుగా డిక్లేర్ చేస్తారంట. సో చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ విషయాలు నేను చదువుతూ ఉన్నప్పుడు. సో వాళ్ళ మధ్యలో ఆ యంగ్ బాయ్స్ మధ్యలో ఇప్పుడు ఎలాగైతే పల్లెటూర్లలో వేసవ కాలంలో ఆ చుట్టుపక్కల విలేజ్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి క్రికెట్ బెట్టింగ్ తో అంటే క్రికెట్ ను వాళ్ళు స్పోర్టివ్ గా తీసుకుని ఆడుతూ ఒక ఊరు వాళ్ళంతా ఒక టీం అవుతారు, మరొక ఊరు వాళ్ళంతా ఒక టీం అవుతారు. వాళ్ళ మధ్యలో చాలా కాంపిటేటివ్ గా ఎవరు బాగా బ్యాట్ చేస్తా ఉన్నారు, ఎవరు బౌలింగ్ బాగా చేస్తా ఉన్నారు, ఈ విధంగా సో ఒక క్రేజీగా ఎంత ఎంజాయ్గా వాళ్ళు ఉంటారో అదే రీతిలో ఈ షెపర్డ్ బాయ్స్ మధ్యలో కూడా వాళ్ళు ఈ దండాన్ని ఈ రాడ్ ని విసిరే విషయంలో చాలా ప్రాక్టీస్ చేస్తారంట. అంటే దూరంలో ఒక క్రూర జంతువు వచ్చినట్లయితే దాన్ని ఒక్క దెబ్బతో అటాక్ చేసేలాగా వాళ్ళు ఇసిరారు అని అంటే అది వెంటనే చావనన్నా చావాలి పారిపోవాలి ఆ టైప్ లో వాళ్ళ మధ్యలో ఎంతో ప్రాక్టీస్ ఉంటుంది. సో ఈ విధంగా ఎంతో సిద్ధపాటుతో కూడినటువంటి ప్రిపరేటరీ గ్రౌండ్ షెపర్డ్ కు ఉంది అనేది మనము కాంటెక్స్ట్ ను బట్టి అర్థం చేసుకోవాలి. అయితే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ ఐ షాల్ నాట్ వాంట్ అనేటువంటి మాట మనం ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవడం, ఆ మాట యొక్క భావాన్ని గ్రహించడం చాలా ప్రాముఖ్యం. అక్కడ ఉన్నటువంటి యెహోవా నా కాపరి అన్నప్పుడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. సబ్జెక్ట్ ని, ఆబ్జెక్ట్ ని, అక్కడ ఉన్నటువంటి పర్సనల్ ప్రొనౌన్ ను కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆ మాటను అలవాటుగా అనడంలో ప్రయోజనం లేదు, ఆ మాటను అర్థవంతంగా గ్రహించడంతో మనలో ఎంతో పరివర్తనను, మన యొక్క అప్రోచ్ లో, మన వే ఆఫ్ పర్సెప్షన్ లో ఎంతో తేడా వస్తుంది. లార్డ్ అన్నప్పుడు ఆయన కాప్ అంటే యెహోవా అన్నప్పుడు, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, లార్డ్ అనేటువంటి మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ప్రాముఖ్యం. లార్డ్, యెహోవా అనే మాట మనకు ఉంది. ద లార్డ్ ఇంగ్లీష్ బైబిల్స్ లో కొన్ని ట్రాన్స్లేషన్స్ లో LORD లార్డ్ అనే మాట క్యాపిటల్ లెటర్స్ లో ఉంటుంది. నాట్ ఓన్లీ ఎల్ క్యాపిటల్, LORD అన్ని లెటర్స్ కూడా క్యాపిటల్ లో ఉంటుంది. అలా క్యాపిటల్స్ లో ఉన్నప్పుడు దట్ సిగ్నిఫైస్ ద ఫాదర్ గాడ్, దట్ సిగ్నిఫైస్ ద ఆల్మైటీ గాడ్. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఒక సెంటెన్స్ లో స్టార్టింగ్ లెటర్ యొక్క ఫస్ట్ వర్డ్, ఫస్ట్ లెటర్ సిలబల్, అది క్యాపిటల్ ఉంటుంది అనేది ఇంగ్లీష్ గ్రామర్ లో మనందరికీ తెలుసు. అయితే ఎప్పుడైనా బైబిల్లో లార్డ్ అని వచ్చినప్పుడు LORD, ఎల్ క్యాపిటల్, ఓ క్యాపిటల్, ఆర్ క్యాపిటల్, డి క్యాపిటల్ ఉంది అని అంటే దట్ ఈజ్ సిగ్నిఫైయింగ్ దట్ ద ఎంఫసిస్ ఇస్ ఆన్ ద లార్డ్ ఆల్మైటీ, తండ్రి అయిన దేవుని గురించి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ డేవిడ్ బీయింగ్ ఎ షెపర్డ్ తను చెప్తున్న మాట ఏంటంటే, ద లార్డ్ సృష్టికర్త అయిన దేవుణ్ణి తను అడ్రస్ చేస్తా ఉన్నాడు. ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి, వాట్ ఈజ్ హిజ్ క్యారెక్టర్, ఆయన ఏ విధంగా, ఆయన ఏ విధంగా మనకు మనకు ఆయన ఆయన మన జీవితాల్లో ఆయన మరి లార్డ్ గా ఉండగలడు, ఆయన గురించి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆయన యొక్క లార్డ్షిప్ ని మనం అర్థం చేసుకోకుండా మనము, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు బీ అండర్ హిజ్ కంట్రోల్. ఉదాహరణకు మీరు డిపార్ట్మెంట్ లో, ఆయా డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్నటువంటి మెంబర్స్ గా, మరి మీ మీద ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరు అనేది మీకు అర్థం కాకపోతే, ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి యొక్క మరి స్టైల్ ఏంటి, ఏ విధంగా పనిచేస్తారు, ఎంత కమిటెడ్ గా ఉన్నారు అనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మీరు రిలేట్ అవుతారు. ఒకవేళ స్ట్రిక్ట్ ఆఫీసర్ మీ మీద ఉంటే, ద వే యూ కనెక్ట్ విత్ హిమ్ ఆర్ హర్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. ఈ విషయాలు ఖచ్చితంగా మనం చూస్తాం. సో ఆ మాటకు వస్తే తల్లిదండ్రుల విషయంలో కూడా అంతే. తల్లిదండ్రి ఏ విధంగా పిల్లలతో కనెక్ట్ అవుతున్నారు, హౌ సిన్సియర్ దే ఆర్ అనే దాన్ని బట్టి పిల్లలు కనెక్ట్ చేసుకోవడం కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ థింగ్స్. సో దేవుణ్ణి మై లార్డ్ అని చెప్తున్నాడు అనంటే, లార్డ్ గా దేవుణ్ణి ఆయన చూస్తున్నాడు అనంటే, ఆయన చూసే చూపులోనే ఆయన ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాడు అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక మాటను మనము లూకాసు వార్త 10వ అధ్యాయము 21వ వచనంలో మరి కొన్ని విషయాలు చాలా అద్భుతంగా యేసుప్రభువారు డిమాన్స్ట్రేట్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క లార్డ్ గురించి, LORD, క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ డి, సర్వాధికారి అయిన దేవుని గురించి యేసుప్రభువారు ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారో మనం చూద్దాం. 21 వర్స్ లో ఆ గడిలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశమునకును భూమికి నీ ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమాయను. ఇక్కడ యేసు ప్రభువారు దేవుణ్ణి అంటే తండ్రి అయిన దేవుణ్ణి ఏ విధంగా సంబోధిస్తా ఉన్నారు, వాట్ ఈస్ ద ఇంటిమేట్ రిలేషన్ బిట్వీన్ దెమ్ అనేది మనం అర్థం చేసుకోవడం ఈ ప్యారలల్ మనకు ఇక్కడ సహాయపడుతుంది. అక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ ను మనం గమనిస్తే 17వ వచనం నుండి మనం చూస్తే, ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నావని చెప్పగా, వాళ్ళొచ్చి 70 మంది శిష్యులు ప్రైమరీగా యేసు ప్రభువారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మందిలో శిష్యత్రయము అంటారు. సో ఇన్నర్ సర్కిల్ గా పిలువబడేటువంటి ముగ్గురు శిష్యులు ఉన్నారు, పేతురు, యోహాను, యాకోబు. సో ఈ విధంగా వీళ్లను డిసైప్లింగ్ చేస్తూ లేటర్ 70 పీపుల్ గా ప్రభు వాళ్లను మరి ఎవాంజలిజం లో పంపిస్తాడు. వాళ్ళొచ్చి రిపోర్ట్ చేస్తామన్నారు, ప్రభువా, వాళ్ళు ఏసైను లార్డ్ అని పిలుస్తా ఉన్నారు. అక్కడ వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఏం జరిగిందో చెప్తా ఉన్నారు. ఈ యొక్క అథారిటీస్ లో, ఈ యొక్క కాస్మిక్ ఫోర్సెస్ లో ఏం జరుగుతా ఉంది? ఇప్పటి వరకు లోకంలో మనం చూసేటువంటి అధికారం ఏంటంటే మరి బ్యూరోక్రటిక్ గా ఉన్నటువంటి లెజిస్లేటివ్ అనుగ్రహించిన అధికారం మాత్రమే ఎక్సర్సైజ్ చేయడం చూస్తాం. పాత రోజుల్లో మోనోక్రసీ అంటే థియోక్రసీ, ఈ విధంగా అంటే దేవుడే రాజుగా ఉండి పరిపాలించేటువంటి పరిస్థితి నుండి, రాజులు పరిపాలించే పరిస్థితి నుండి డెమోక్రసీకి వచ్చాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థియోక్రసీ, దేవుడే ప్రజలను పరిపాలించే స్థితి ఉండేది. లేటర్ మరి మోనోక్రసీ అంటే మోనార్కీ అనేది మోనార్కీ అంటాము, అంటే రాజులు పరిపాలించడము. ఆ తర్వాత డెమోక్రసీ అంటే పీపుల్ చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, ప్రజాప్రతినిధులు వాళ్ళు రూల్ చేయడం అనేది ఇప్పుడు డెమోక్రసీలో మనం ఉన్నాం. సో ఈ యొక్క రూల్స్ ఏ విధంగా ఆపరేట్ అవుతాయి అనేది మనకు అర్థమైతే వీ వుడ్ నైస్లీ కనెక్ట్. ఇప్పుడు గవర్నమెంట్ ఎవరు అనే దాన్ని బట్టే ఎవరు రూల్ చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ రూల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మరి మిగతా వ్యవస్థలన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. సో గవర్నమెంట్ లో ఎవరు ఉన్నారు అనే దాన్ని బట్టి వాళ్ళు రెస్పెక్ట్ చేయడం అనేది మొదలవుతుంది. సో అధికారంలో ఉన్న వాళ్లను పెద్దపేట వేయడం, వాళ్ల యొక్క వే ఆఫ్ రూల్ ను బట్టి ముందుకెళ్లడం అనేది పరిపాటి. సో ఇక్కడ కూడా ఎలాగైతే పొలిటికల్ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో, ఎలాగైతే సోషల్ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో, ఎలాగైతే కల్చరల్ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో, ఎలాగైతే ఎకనామిక్ సిస్టమ్ ఆపరేట్ అవుతుందో, స్పిరిచువల్ సిస్టమ్ కూడా, ది స్పిరిచువల్ రెల్మ్ కూడా ప్యారలల్ గా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఎప్పుడైతే డివైన్ సిస్టమ్ ఆపరేట్ చేస్తుందో, ద సేమ్ వే మరి కొన్ని కాస్మిక్ సిస్టమ్స్ డివైన్ సిస్టాన్ని అడ్డగించేటువంటి కొన్ని సిస్టమ్స్ కూడా ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మరి దేవుడు లేడు, దయ్యం లేదు అనే వాళ్ళు మరి కొంతమంది ఎథియిస్ట్ గా పిలువబడే వాళ్ళు ఉన్నారు. ఎగ్నోస్టిక్ అంటారు. ఎగ్నోస్టిక్ అంటే దేవుడు ఉంటే ఉండొచ్చు, మాకు సంబంధం లేదన్నట్టు జీవించేవాళ్ళు. ఉన్నాడో లేదో నాకు తెలీదు, ఉంటే ఉండనిగాక, నాకు సంబంధం లేదన్నట్టు బతికే వాళ్ళను ఎగ్నోస్టిక్ అంటారు. సో ఎథియిస్ట్ ఏమో దేవుడే లేడంటాడు, మరి ఎగ్నోస్టిక్ ఏమో ఉంటే ఉన్నాడేమోలే, నాకెందుకులే అంటాడు. థియిస్ట్ ఏమో ఆ దేవునితో కనెక్ట్ అవ్వడానికి ఇష్టపడతాడు. ఒకప్పుడు మరి ఈ సహవాసంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ గా ఉన్నవాళ్ళు మరి చిన్నప్పటి నుండి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన నేపథ్యంలో కొన్నిసార్లు అమ్మో దేవుడు చూస్తాడేమో, దేవుడికి లెక్క చెప్పాల్సి వస్తుందేమో అని భయపడేటువంటి అనుభవాలు మీ జీవితాల్లో అప్పుడప్పుడు మరి ఎస్ఆర్జేలో రాకముందు మరి కొంతమంది జీవితాల్లో ఉండడానికి అవకాశం ఉంది. అయితే మనం ఖచ్చితంగా అర్థం చేసుకునేది ఏంటంటే ఈ ఎస్ఆర్జే ఫెలోషిప్ లో ద థియోక్రసీ ఆఫ్ గాడ్ అపాన్ ద నేచర్ అనేది నొక్కి వక్కాణించడం వల్ల దెర్ ఈజ్ ఎ హెవెన్, దెర్ ఈజ్ ఎ హెల్. సో మనం చేసిన ప్రతి దానికి లెక్క ఉంటుంది. దెర్ ఈజ్ ఎ సావరిన్ లార్డ్. ఎలాగైతే భారతదేశాన్ని గణతంత్ర దేశం అని చెప్పి, ఏ విధంగా అయితే అధికారానికి మరి శక్తి ఉంది అని మనం నమ్ముతున్నామో, మన మీద ఉన్నటువంటి ఆఫీసర్ ఒక మాట చెప్తే ఆ మాటకు ఎస్ఆర్ అని చెప్పి మనం ఫాలో అవుతున్నామో, దానికంటే మించినటువంటి అధికారము దేవునిలో ఉంది. దేవుడు, గాడ్ ఈజ్ రూలింగ్ ద వరల్డ్. ఆయన ప్రతి మనిషి అంతరంగాన్ని చూస్తున్నాడు అనేటువంటి సత్యాలు మనకు అర్థం కాబట్టి మనం ఉదయాన్నే లేస్తున్నాం, 5 గంటలకే ఫెలోషిప్ లో జాయిన్ అవుతున్నాం. దేవుని వాక్య వెలుగులో మన బ్రతుకులు కట్టుకోవాలి, అదర్వైజ్ మనము వీ కెనాట్ బి స్టేబుల్ అనే విషయం మనకు అర్థమవుతుంది. దేవుల్లో ఉన్నటువంటి స్వాతంత్రం ఏంటి, దేవుల్లో ఉన్నటువంటి సంతోషం ఏంటి, దేవుల్లో ఉన్నటువంటి సమాధానం ఏంటి, హౌ కంటెంట్ వీ క్యాన్ బి అనే విషయాలు మనకు అర్థమవుతున్న కారణం చేతనే మనం ఫెలోషిప్ లో జాయిన్ అవుతున్నాం. అంతేగాని మరి అంటే దేవుని గురించి మనకు అర్థమయ్యే కొద్ది, దేవుని యొక్క శక్తి మనకు అర్థమయ్యే కొద్ది, దేవుని యొక్క ప్రణాళికలు మనకు అర్థమయ్యే కొద్ది, అయ్యో రోజులు తక్కువైపోతున్నాయి, నేను ఐ నీడ్ టు ప్లాన్ మై లైఫ్ ఇన్ ఏ వైజ్ వే అని మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము వాక్యం చేత నడిపించబడడానికి ఇష్టపడుతున్నాం, ఫెలోషిప్స్ లో మనం జాయిన్ అవడానికి ఇష్టపడతా ఉన్నాం. సో ఇక్కడ మరి డిఫరెంట్ రెలమ్స్ గురించి ఇక్కడ ఎక్స్పోజర్ జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మరి అంటే ధనవంతులదే పై చేయి ఉండడం మనం లోకంలో చూస్తాం, అధికారులది పై చేయి ఉండడం, బ్యూరోక్రసీది పై చేయి ఉండడం, పొలిటికల్ రెలమ్ది పై చేయి ఉండడం చూస్తాం. అయితే సాదాసీదాగా ఉండేటువంటి మనుషులు దేవుని మాటకి ఎప్పుడైతే లోబడ్డారో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారంటే, నీ నామమున దయ్యాలు కూడా మాకు లోబడతా ఉన్నాయి. వి వర్ సో ఇన్సిగ్నిఫికెంట్ ఇన్ ద వరల్డ్, మా చదువులు అంతంత మాత్రమే, మాకు లోకంలో గౌరవాలు అంతంత మాత్రమే, గొప్పవాళ్ళుగా మేమేమాత్రం పిలువబట్టలేదు, బట్ మీ నామంలో మేము వెళుతున్నప్పుడు మరొక రెలం షేక్ అవుతా ఉంది, మరొక లోకం అంటే ఈ లోకంలోనే డిఫరెంట్ రెలమ్స్ పనిచేస్తా ఉన్నాయి అని వాళ్ళు రిపోర్ట్ చేస్తా ఉన్నారు. రిపోర్ట్ చేస్తున్న టైంలో మరి ఆ యేసయ్య ఒక అద్భుతమైనటువంటి కంక్లూజన్ని మరి 19:20 ఆయన చెప్తాడు, శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఎప్పుడైతే రూలింగ్ ఉంటుందో ఎట్ ద సేమ్ టైం అపోజిషన్ కూడా ఉంటుంది ప్రతి చోట కూడా. ఈ విధంగా శత్రువు బలం మీద అధికారము దేవుని బిడ్డలకు దేవుడిస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఒక కంక్లూజన్ ఏం చేస్తున్నాడంటే, దయ్యాలు మీకు లోబడుతున్నాయని మీరు సంతోషించడం కాదు, అది ఎలాగో ప్రాసెస్ లో జరుగుద్ది, దానికంటే మీరు మీ పేరులు పరలోక మందు రాయబడి ఉన్నవని సంతోషించండి. సో భూమి మీద ఉంటూనే యు బీన్ కనెక్టెడ్ విత్ ద హెవెన్లీ రెల్మ్ అనే విషయాన్ని మీరు గ్రహించాలి అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఉద్యోగం రాగానే చాలా ధైర్యంగా ఎస్ నా జీవితం సెటిల్ అయిపోయింది అనే కాన్విక్షన్ లో మరి ఎంతో సంతృప్తిగా ఎంతో కష్టపడి చదువుకుని ప్రిపేర్ అయి ఉద్యోగం తెచ్చుకుని ఆ తర్వాత వండర్ఫుల్ గా లైఫ్ ఇస్ ఎంతో బ్యూటిఫుల్ గా సెట్ అయిందని మనం హ్యాపీకి వెళ్తాం. ఎస్ సోషల్ లైఫ్ విషయంలో యు ఆర్ వెల్ సెటిల్డ్, దట్స్ గుడ్. అయితే సోషల్ రెల్మ్ ఒకటే కాదు లైఫ్ లో, there are other realms in life. So are we balanced in all realms of our life anedi manam grahinchali. Enduku manamu ujjogalu unnappudiki manamu chakkaga settle ainappudiki samajamlo 10 mandi namaste aneetvanti position lo manam unnappudiki why should we come to God, devudu daggariki enduku raavali, enduku anante social status anedi that refers to ఓన్లీ ఎ పర్టికులర్ డైమెన్షన్ ఆఫ్ లైఫ్, మన జీవితంలో ఉన్నటువంటి కొంత డైమెన్షన్ మాత్రం అది కవర్ చేస్తుంది, కానీ అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనేటువంటి రెల్మ్ ని దట్ కెనాట్ ఫీల్. డబ్బు కానీ స్టేటస్ కానీ మనకున్నటువంటి పవర్ కానీ మన యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ కానీ దట్ కెనాట్ ఫీల్ ద స్పిరిచువాలిటీ ఆఫ్ అవర్ ఇన్నర్ బీయింగ్. మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మికత, మన లోపల ఉన్నటువంటి ఆ వెలితిని దేవుడు తప్ప ఎవరు పోర్చలేరు. కాబట్టి మనకు అర్థమై దేవుడు కావాలని మనం దేవుని దగ్గరకు వస్తా ఉన్నాం. Without God, life is miserable. Without God, life is hopeless. సో ఇలాంటి కాంటెక్స్ లో యేసయ్య చెప్తా ఉన్నాడు, మీరు భూమి మీద ఉన్నారు, మీ జర్నీ, యువర్ జర్నీ ఇన్ హెవెన్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ అని యేసయ్య వాళ్లకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భూమి మీద ఉంటూనే పరలోక సంబంధమైన జీవన శైలి మనం ఎలా కలిగి ఉండాలనేది దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసు ప్రభువారు పరలోక ప్రార్థనను శిష్యులు అడిగినప్పుడు వాళ్లకు యేసయ్య ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన చేయమన్నాడు. భూమి మీద ఉన్నారు వాళ్ళు, వాళ్ళు దేవుణ్ణి ఎలా కనెక్ట్ అవ్వాలి, దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే, హీఈస్ అన్ ఆసమ్ గాడ్, హీఈస్ అన్ ఆల్ మైటీ గాడ్, హీఈస్ ఆల్ పవర్ఫుల్ గాడ్. కానీ ఆ దేవాతి దేవునితో ఎలా కనెక్ట్ అవ్వాలి అని అంటే, తండ్రి అని కనెక్ట్ అవ్వాలి. ద లార్డ్ ఆఫ్ హెవెన్, ద లార్డ్ హూ ఈజ్ ఇన్ హెవెన్. ఈ రెల్మ్ నువ్వు మాట పలుకుతున్నప్పుడు నీ దృక్పథంలో అవగాహన లేకపోతే నీ జీవితంలో మార్పు రాదు. మన జీవితాల్లో మనము ఏం పలుకుతున్నాం, మన జీవితంలో ఎవరితో మాట్లాడుతున్నాం, మనం చాలా జాగ్రత్తగా మన ఆఫీసర్స్ ముందు, మన యొక్క అథారిటీ ముందు చాలా జాగ్రత్తగా ఉంటాం. ఇంకో మాట చెప్పాలి అని అంటే, మాట్లాడే మాటల్లో పొందుకుంటుంది, నిలబడే తీరులో మరి స్పష్టత ఉంటుంది. ఎంతో కేర్ఫుల్గా ఒక కలెక్టర్ ముందు మరి సబార్డినేట్స్ వచ్చి రిప్రజెంట్ చేసేటప్పుడు దే వుడ్ ఫాలో ద ప్రోటోకాల్. సో ఆ హైరార్కీని ఫాలో అవడం మనం చూస్తాం. ద సిమిలర్ వే, మోర్ దాన్ దాట్ నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఒక పాస్టర్ గారు నాకు తెలిసిన ఆయన ఈ విషయాన్ని ఒకసారి మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఒక వ్యక్తి కాల్ మీద కాల్ వేసి కూర్చున్నాడంట. వెంటనే ఆ బండ్రోత్ వచ్చి, ఏయ్ కాల్ దించు, జడ్జి గారు ఉంటే కాల్ మీద కాల్ వేసుకుంటామని చెప్పి కాల్ దించేసాడంట. కొంతసేపటికి ఈ పాస్ట్ గారు అబ్జర్వ్ చేస్తున్నాడు, ఏదో సందర్భంలో మరి ఆయన ఎందుకు వెళ్ళారో నాకు తెలియదు. అయితే ఇంకొక సందర్భంలో ఒక ఆయన వాటర్ బాటిల్ ఓపెన్ చేసి నీళ్లు తాగుతున్నాడంట. వెంటనే బండ్రోత్ పరిగెత్తుకుండా వచ్చి, ఎయ్ నీళ్లు తాగుతున్నావేంటి, ఇక్కడ జడ్జి గారు ఉన్నారు అని చెప్పేసి ఆయన నీళ్లు తాగడం కూడా ఆపేశాడంట. సర్ప్రైజ్ ఏంటంటే, అక్కడ ఒక జడ్జి ఆ సీట్ లో ఉన్నప్పుడు ఎంతో ఆ యొక్క ప్రోటోకాల్ ఫాలో అవడం, ఆ యొక్క డెకరమ్ ని మనం ఫాలో అవడం అనేది చాలా ప్రాముఖ్యం అనేది ఆ ఎగ్జాంపుల్స్ నుండి మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యమైనటువంటి అంటే ఒక హ్యూమన్ బీయింగ్ గా ఉన్నటువంటి తోటి మనిషి ఆయన కష్టపడి ఒక పొజిషన్ లోకి వెళ్ళి, ఎస్ హీ బికేమ్ ఎ జడ్జ్. ఒక మానవ రూపంలో ఉన్నటువంటి మానవుడు ఉన్న వ్యక్తికే ఆ పొజిషన్ బట్టి అంత రెస్పెక్ట్ ఇస్తా ఉంటే, సృష్టికి మూలమైన దేవుణ్ణి, సర్వానికి ఆయన ఆరంభికుడు. ఇక్కడ 21వ వచనంలో అద్భుతంగా యేసయ్య మాట చెప్తా ఉన్నాడు, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, ఆకాశమునకును భూమికిని ప్రభువా. రీసెంట్ గా మరి ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుండి ఈ సునీత విలియమ్స్ అండ్ ఈ యొక్క బుచ్ విల్మోర్ అనేటువంటి వ్యామగోమల్ని భూమి మీదకు తీస్తున్నప్పుడు ఎంతో మరి ఫోకస్, అసలు అది చాలా అద్భుతంగా మానవ జాతి ప్రోగ్రెస్ అయినట్టుగా మనము గర్వపడాల్సినటువంటి రీతిలో సైన్స్ బేస్డ్ గా ఉన్న వాళ్ళంతా ఆనందిస్తా ఉన్నారు, అభినందిస్తా ఉన్నారు. బుచ్ విల్మోర్ చెప్పింది ఏంటంటే, నేను ఇన్ని రోజుల పాటు, ఐ థింక్ 286 డేస్, ఇన్ని రోజుల పాటు సస్టైన్ అవడంలో మై ఫెయిత్ ప్లేడ్ ఎ వైటల్ రోల్. నా విశ్వాసం, దేవునితో నాకున్న అనుబంధం నన్ను నాకు ధైర్యాన్ని ఇచ్చింది, నేను ప్రోగ్రెస్ అవడానికి సహాయం చేసింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సిట్యువేషన్స్, ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మనము ధైర్యంగా సాగడానికి, నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు అలా కొనసాగడానికి, ద ఓన్లీ సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే, హౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ క్రియేటర్, హౌ యు ఆర్ కనెక్టెడ్ విత్ యువర్ గాడ్. అలవాటుగా మరి ఆ దేవుణ్ణి దేవా దేవా అంటూ, ప్రైజ్ ద లార్డ్ అంటూ అలవాటుగా మనం అంటున్నామా? ఆర్ వి మీన్ ఇట్? డు వి మీన్ దట్ వర్డ్స్? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అనే మాటలను మనము వాళ్ళు ఈ మత ఛాందసవాదులు, ఈ మతోన్మాదులు చెప్తున్నట్టుగా హల్లెలూయా బ్యాచ్ అన్నట్టుగా మనల్ని వాళ్ళు అనొచ్చు. బట్ ఆర్ వి డూయింగ్ ద సేమ్? హలేల్ అనేటువంటి హీబ్రూ వర్డ్ నుండి మహిమ కలుగునుగాక, సృష్టికర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక, అర్థవంతంగా పలకవలసిన మాట అది. ప్రైజ్ ద లార్డ్ అనే మాట అర్థవంతంగా పలకాల్సిన మాట. ఎవ్రీ టైమ్ వి ప్రొనౌన్స్ ప్రైజ్ ద లార్డ్, వీ షుడ్ మీన్ ఇట్. ఆయన చూస్తున్నాడు, ఆయన సర్వభూమికి ఆకాశానికి రాజు, ఆయన ప్రభువు, ఆయన మహోన్నతుడు అనే మాటతో మనం ఆ మాటను పలకాలి. ఆ మాట పలికేటప్పుడు మన డీలింగ్స్ ఎలా ఉన్నాయి? హౌ సిన్సియర్ వీఆర్ ఇన్ అవర్ జాబ్స్, హౌ సిన్సియర్ వీఆర్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్ విత్ ఈచ్ అదర్, భార్యాభర్తల మధ్యలో కానీ, మనం పనిచేసే ప్లేస్ లో కానీ, మనం పై ఆర్డర్తో ఎలా కనెక్ట్ అవుతున్నాం, మన కింద ఉన్న సబార్డినేట్స్ ఎలా కనెక్ట్ అవుతున్నాం, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యాకోబు పత్రికలో చాలా క్లియర్ గా చెప్పేటువంటి మాట ఏంటంటే, చాలా క్లియర్ గా మరి అక్కడ ఆ విషయాలు ఎంఫసైజ్ చేయడం జరుగుద్ది. దేవుడు ఎలాంటి వాడు అనేటువంటి విషయాల్లో ఈ యొక్క ఇక్కడ ఉండేటువంటి మాట, ధనవంతుల గురించి కొన్ని విషయాలు ఉంటాయి. అహంకారంతో మనం ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రిచ్ పీపుల్ గురించి ఒక మాట ఉంటుంది. రిచ్ పీపుల్ గురించి, ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవముల గురించి ప్రలాపించే ఏడువుడి, మీ ధనం చెడిపోయిను, మీ వస్త్రములు చిమ్మడి కొట్టిన వాయను, మీ బంగారం మీ వెండి తుప్పు పట్టినవి ఎక్కడని చెబుతూ, ఇదిగో మీ చేలు కోసిన వారికి, మీ చేలు కోసిన పని వారికి ఇక మీరు మోసంగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది, మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతి ప్రభు యొక్క చెవుల్లో చొచ్చి ఉన్నవి. ఎవరైతే అక్రమం చేత, ఎవరైతే అడ్డగోలుగా వాళ్ళు సంపాదిస్తా ఉన్నారో, మోసం చేత సంపాదిస్తా ఉన్నారో, వాళ్ళందరి యొక్క మొర్ర దేవుడి దగ్గరికి వెళ్తా ఉంది. సైన్యములకు అధిపతి ప్రభు అని ప్రభు క్యాపిటల్ లెటర్స్ లో, బోల్డ్ లెటర్స్ లో ఉంది. చాలా థిక్ గా అక్కడ ఉంది. దట్ సిగ్నిఫైస్ ద ఫాదర్ గాడ్. సో ఆయనకు అంటే ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ఒక సోషల్ ఎక్కడో పల్లెటూర్లలో ఒక భూస్వామి కింద పనిచేసేటువంటి ఆ యొక్క చదువు రానటువంటి పాత రోజుల్లో, చదువు లేని రోజుల్లో వాళ్లకు లెక్కలు ఎలాగో కూడా తెలియదు. అంటే అంటే కొంత బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మోసం చేయడానికి అవకాశాలు ఉండేటువంటి రోజులు అవి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు పెట్టే మొర్రను కూడా ఈ దేవుడు పరిశీలన చేస్తా ఉన్నాడు. ఈ దేవుడేమో ఆకాశానికి భూమికి ప్రభువు. ఈ దేవుడు మరి చదువు లేని అమాయకులైనటువంటి ఎంతో ఇన్సిగ్నిఫికెంట్ పీపుల్ గా ఉన్న వాళ్ళ యొక్క మొర్రను కూడా ఆయన పరిశీలిస్తున్నాడంటే, వి నీడ్ టు అండర్స్టాండ్ ద డైనమిక్స్ ఆఫ్ దాట్. ఎవరి యొక్క మొర వినబడుతుంది? గొప్పవాళ్ళు వెళ్లి చెప్పినప్పుడు వెంటనే మరి వాళ్లకు, ఒక ఎమ్మెల్యే ఫోన్ చేశాడంటే, ఒక ఎంపీ ఫోన్ చేశాడు అని అంటే, ఒక చీఫ్ మినిస్టర్ ఇనిషియేట్ తీసుకున్నాడంటే వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. అంటే పవర్ లో ఉన్న వాళ్ళు, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కి వెంటనే రెస్పాన్స్ ఉంటుంది. బట్ ఈ దేవుడు ఏంటంటే, నీవు పవర్ లో ఉన్నావా ఇన్ఫ్లుయెన్స్ లో ఉన్నావా దట్ డజంట్ మ్యాటర్ ఆయనకి. నీకు హ్యూమిలిటీ ఉందా లేదా, నీకు ఆ యొక్క హంబుల్నెస్ ఉందా లేదా, నీకు ఆ ఒబీడియన్స్ ఉందా లేదా అనే దాన్ని బట్టే దేవుడు నీతో కనెక్ట్ అవుతాడు, నాతో కనెక్ట్ అవుతాడు. ఒకవేళ నేను సాధించాను, నేను చాలా టాప్ లెవెల్లో ఉన్నాను అని అతిశించే లెవెల్లో ఉంటే, సారీ, యు ఆర్ నాట్ అప్రోచబుల్. దేవుడు నిన్ను దర్శించడానికి నువ్వు అప్రోచబుల్ గా లేవు అని అర్థం చేసుకోవాలి. దేవుని దగ్గర మన ఆస్తి, మన అంతస్తులు కాదు. తల్లిదండ్రుల ముందు పిల్లలు వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత ఉన్నతంగా సెటిల్ అయినా కూడా, వాళ్ళు అమ్మ అని అనాల్సిందే అమ్మను, తండ్రిని డాడీ అనాల్సిందే, లేక నాన్న అని పిలవాల్సిందే. కలెక్టర్ అయినంత మాత్రాన అమ్మను అమ్మ అనకుండా ఇంకా ఆ పేరు పెట్టి పిలవడానికి లేదు. సో ద డైనమిక్స్, నువ్వెక్కడి నుండి వచ్చావు అనే విషయం మనకు అర్థం కాకపోతే, మనం బ్రతకడానికి డబ్బు అవసరమే, మనం బ్రతకడానికి మన యొక్క జాబులు అవసరమే, మనము ముందుకు ప్రోగ్రెస్ అవ్వడానికి ఎస్ దీస్ ఆర్ ఎసెన్షియల్స్ బట్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంట, మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఏమాత్రం కూడా ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్నటువంటి ఆ పీపుల్ విషయంలో కూడా వాళ్ళు పెట్టే మొర్రను సైన్యములకు అధిపతిగా సర్వసృష్టికి రాజుగా ఆయన నోట్ చేస్తా ఉన్నాడు. కాబట్టి యాకోబు భక్తుడు ఏమంటున్నాడంటే మీరు బి అలర్ట్ అంటా ఉన్నాడు, బి అలర్ట్. కాబట్టి మరి మనము దేవుణ్ణి ఎలా చూస్తున్నాము, దేవుణ్ణి ఎలా చూస్తా ఉన్నాము అనే దాన్ని బట్టి నువ్వు దేవునితో ఎలా కనెక్ట్ అవుతావు అనేది ఆధారపడి ఉంటుంది. ఆయన్ని లార్డ్గా, ఆయన్ని ప్రభువుగా చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ అద్భుతంగా మరొక మాట, అక్కడే లూకా సువార్త 10:16 ఒక అద్భుతమైనటువంటి ప్రిన్సిపుల్ ని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మరి ఫిజికల్ ప్రిన్సిపుల్స్ ఆధారంగా సృష్టి నడుస్తా ఉంది. సైన్స్ సూత్రాల ఆధారంగా, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఈ రెండు యొక్క సూత్రాల ఆధారంగా మరి యొక్క క్రియేషన్ రన్ అవుతా ఉంది. అయితే క్రియేషన్ లో ఉన్నటువంటి మనుషులు, జంతువులు, పక్షులు వీటన్నిటిలో కూడా కెమికల్స్ ఆధారంగా మనుషులు వీళ్ళందరూ కూడా సర్వే అవుతున్నారు. మన బాడీ అంతా కూడా నథింగ్ బట్ ఈక్వేషన్ ఆఫ్ కెమికల్స్, మాలిక్యూల్స్ అని చెప్పాలి, రైట్. మనం తిన్న తిండి అంతా కూడా మాలిక్యూల్స్ రూపంలో అది కన్వర్ట్ అయిపోతుంది, ఆ తర్వాత ఆ కెమికల్ ఎనర్జీగా మారుతుంది. సో కెమికల్ ఎనర్జీ అలా ఎలక్ట్రిక్ ఎనర్జీగా మారుతుంది. సో దాట్ మనం కదులుతున్నాం, మాట్లాడుతున్నాం, అన్ని చేస్తా ఉన్నాం. అద్భుతంగా దేవుడు మనల్ని సృజించాడు. అయితే ఏ విధంగా సృష్టికి సృష్టి ధర్మాలు ఉన్నాయో, ఆ ప్రిన్సిపల్స్ ఉన్నాయో, ఆ సూత్రాలు ఉన్నాయో, అదేవిధంగా స్పిరిచువాలిటీకి కూడా కొన్ని సూత్రాలు ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని యేసయ్య అక్కడ చెప్తా ఉన్నాడు. కపెర్నహూమ్ అనేటువంటి ఆ సిటీతో ఒక ఎనాలజీని చెప్తా ఉన్నాడు. కపెర్నహూమ్ లో ఆకాశం మట్టుకు హెచ్చింపబడదువా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. ఈ లోకపరంగా ఇప్పుడు అమెరికాను మనం చూస్తా ఉన్నాం. అమెరికా ఎలాగైతే మరి ఎ కైండ్ ఆఫ్ హాటినెస్, ఎ కైండ్ ఆఫ్ ఆరగెన్స్ మనం చూస్తామో, సూపర్ పవర్ గా 1945 నుండి అంటే వరల్డ్ వార్ 2 తర్వాత మరి అమెరికా అండ్ రష్యాలు వాళ్ళు ఎవరు సూపర్ అనే దానిలో వాళ్ళు పోటీ పడడం జరిగింది. పోటీ పడుతూ ఫైనల్ గా అమెరికా ఒక సూపర్ పవర్ గా మరి డిక్లేర్ అవడం అంటే వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. సో ఈ విధంగానే కపెర్నహూమ్ కూడా హెచ్చింపబడుతూ ఉన్నటువంటి కాంటెక్స్ట్, అంటే ఆ మిలిటరీ పవర్ ను బట్టి హెచ్చించేటువంటి ఆ గర్వంతో ఉండే పరిస్థితి, ఎకనామిక్ పవర్ ను బట్టి, సో ఆ యొక్క ద్రవ్యోల్బణాన్ని బట్టి, ఆ కంట్రీ యొక్క జీడిపిని బట్టి వాళ్ళు ప్రైడ్ గా ఉండడం మనం చూస్తాం. అయితే దట్ ఈజ్ నాట్ ఓన్లీ సఫిషియంట్, ద వెల్ బీయింగ్ ఈజ్ నాట్ ఇన్ ఎకనామిక్ ప్రోగ్రెస్ అలోన్ అనేది మనకు తెలుస్తుంది. అందుకే ఏసయ్య ఒక స్పిరిచువల్ రలం గురించి ఆయన 16 ఏం చెప్తున్నాడంటే, మత్తయి 10:16 మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును. వాట్ ఏ వండర్ఫుల్ డైనమిక్ దిస్ ఈస్. ఈయనేమో ఇప్పుడు మనం తారలు చూస్తే ఆకాశాన్ని భూమిని సృజించిన ఆ దేవుణ్ణి ఆ ఆల్మైటీ గాడ్ ని ఏసయ్య తండ్రి అని పిలుస్తున్నాడు. దెర్ ఈజ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ జీసస్ క్రైస్ట్ అండ్ ద ఫాదర్ గాడ్, తండ్రి అని పిలుస్తున్నాడు. శిష్యులు ఎలా ప్రార్థన చేయాలి మేము అన్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి అనమంటున్నాడు. అంటే ఆయన ఏ రిలేషన్ లో ఉన్నాడో అదే అద్భుతమైన రిలేషన్ లోకి శిష్యుల్ని ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి ఆకాశానికి భూమికి ప్రభువుగా ఉన్నటువంటి ఆ పరలోకపు దేవుడా, నువ్వు నా తండ్రి అని పిలవమంటున్నాడు. అంటే ఆ దేవుణ్ణి తండ్రిగా ఒక పర్సనల్ ఇంటిమసీలోకి రావడాన్ని యేసు ప్రభు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇంటిమసీలో ఉన్నాడు, తండ్రి అని పిలుస్తున్నాడు. మనల్ని కూడా తండ్రి అని పిలవమని యేసు ప్రభు శిష్యులకు చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ శిష్యులతో యేసయ్య ఏమంటున్నాడంటే, మీ మాట వినేవాడు నా మాట వింటాడు, మీ మాట వినేవాడు నా మాట వింటాడు. ఒకవేళ ఉదాహరణ చెప్పుకుంటే, ఒక టాప్ లెవెల్ ఆఫీసర్ సపోజ్ ఒక ఎస్పీ గారు, మరి ఆయన దగ్గర ఉండేటువంటి ఒక ఆఫీసర్ని పంపించి ఈ మాట వెళ్ళి చెప్పండి అని అన్నప్పుడు, ఎస్పీ గారు చెప్పారనగానే చెప్పిన వ్యక్తి ఒకవేళ మరి ఆయన క్యాడర్లో లేనప్పటికీ కూడా ఎస్పీ గారు చెప్పారన్నప్పుడు వెంటనే ఆ విధంగా అది క్యారీ ఫార్వర్డ్ అవడం మనం చూస్తాం. ఓ ఎస్పీ గారు చెప్పారా, ఈ వితౌట్ డౌట్ దాన్ని వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే గారు చెప్పారు, ఒక ఫోన్ కాల్తోనే మరి వాళ్ళు ఫోన్ వచ్చిందంటే ఎస్ సార్ అని, అంటే ఎస్ అని ఆ ఫోన్ కాల్ని, ఆ నెంబర్ నుండి ఫోన్ వస్తే రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏసయ్య ఒక అధికారాన్ని ఇస్తా ఉన్నాడు, ఒక అద్భుతమైన డైనమిక్స్ ని చెప్తున్నాడు. మీ మాట ఎవడింటాడో నా మాట వాడు విన్నట్టే. ఈ డైనమిక్స్ లో అంటే ఇప్పుడు దావీదు భక్తుడు కూడా తండ్రి అంటే యెహోవా దేవుణ్ణి, ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి నాకు కాపరి అంటా ఉన్నాడు, నా కాపరి అంటా ఉన్నాడు, మై లార్డ్ అంటా ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభువారు మరి ఆ తండ్రి అయిన దేవుణ్ణి సంబోధిస్తూ తండ్రి అని చెప్పాడో, ఏ విధంగా శిష్యులను ఆ పరలోకముందున్న మా తండ్రి, మా పర్సనల్ ప్రణవంతో యేసు ప్రభువారు శిష్యులకు చెప్తూ యు నీడ్ టు కనెక్ట్ విత్ గాడ్ ఇన్ దిస్ మేనర్ అని చెప్పి అలవాటు చేశాడో, నేర్పించాడో, ఇలాంటి ప్యారలల్ డేవిడ్ ఆయన మరి 1000 BC ఉన్న వ్యక్తిగా, యేసు ప్రభుకి 1000 సంవత్సరాలు ముందున్న వ్యక్తిగా తండ్రి అయిన దేవుణ్ణి నా కాపరి మై లార్డ్ అని చెప్తా ఉన్నాడు. వాట్ అన్ అమేజింగ్ డైనమిక్ దట్ ఈస్. ఆ రోజుల్లో దేవుడు అంటే భయపడేటువంటి పరిస్థితి, ఏ మాత్రం తప్పు చేసినా వెళ్ళి యాజకుడి దగ్గరకు వెళ్ళి వాళ్ళు బలులు అర్పించాల్సిన పరిస్థితి. సో ఓన్లీ సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఎంతో నిష్ఠతో కూడినటువంటి పరిస్థితుల్లో దావీదు ఒక షెపర్డ్ బాయ్గా ఉంటూ లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అని చెప్తా ఉన్నాడు. ద ప్రోగ్రెస్, ద సక్సెస్ ఆర్ ద డైనమిజం ఆఫ్ డేవిడ్ మనకు అర్థం కావాలి అని అంటే ద వే హీ కనెక్టెడ్ విత్ గాడ్ అనేది మనకు అర్థం కావాలి. మై గాడ్, మై లార్డ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ దేవుణ్ణి చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవడం మనకు అవసరం. 95వ కీర్తనలో అద్భుతమైనటువంటి డిస్క్రిప్షన్ ఇవ్వబడింది. 95వ కీర్తన 3-6 వచనాలను మనం గమనిస్తే, 3-6 వచనాలు గమనిస్తే, యెహోవా మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యం గల మహారాజు, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఇది సృష్టికర్త గురించి చెప్తున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయన ఏ విధంగా సృష్టికర్త చెప్తూ 6వ వచనంలో ఆయన మన దేవుడు, 3వ వచనంలోనేమో ఆయన మహాదేవుడు దేవతలందరి పైన మహాత్యము గల మహారాజు, ఆ మహాదేవుడు మన దేవుడు అయిపోతాడు, ఆ మన దేవుడుగా ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, ఒక చిన్న ఎనాలజీ చెప్పి నేను ముగించేస్తాను. అల్లరి విషయంలో చిన్నపిల్లలు చాలా నాటీగా ఉంటారు. వాళ్ళ నాటీనెస్ జంతువుల్లో ఏ జంతువుతో పోల్చవచ్చు అంటే కోతులతో పోలుస్తారు. కోతి పనులు చేయకురా అంటారు. కోతిలాగా అల్లరి చేయడం అనేది చిన్నపిల్లల్లో నాటీనెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాటీనెస్ హ్యూమన్ చిల్డ్రన్ ఆర్ కంపేర్డ్ విత్ మంకీస్. అయితే మదర్ మిల్క్ తో మనం కంపేర్ చేస్తే, అంటే తల్లి పాలను కంపేర్ చేస్తే, ఏ జంతువుల యొక్క తల్లిపాలు మదర్ మిల్క్ తో దగ్గరగా ఉంటాయనంటే గాడిదతో దగ్గర సంబంధం ఉంటాయి. గాడిద పాలు తల్లిపాలు, మానవ తల్లి యొక్క మనుషుల్లో తల్లి తల్లి యొక్క పాలు, గాడిద యొక్క తల్లి గాడిదలో ఉన్నటువంటి ఆ యొక్క మదర్తో ఉన్న పాలకు దగ్గర సంబంధం ఉంది. అందుకే అప్పుడప్పుడు అంటారు గాడిద కొడక అంటారు, అంటే మనం వాళ్ళు సరదాగా అంటారు, అంటే కోపం మీద అంటారు. బట్ అయితే బిహేవియర్ విషయంలో, బిహేవియర్ ప్యాటర్న్ విషయంలో మనుషుల యొక్క ప్రవర్తనకు గొర్రెల ప్రవర్తనకు దగ్గర సంబంధం ఉందంట. ఎగ్జాక్ట్ గా గొర్రెలు ఎలా బిహేవ్ చేస్తాయో మనిషి అలాగే బిహేవ్ చేస్తాడు. అందుకే యెషయాలో దేవుడు చెప్తాడు, మీరందరూ కూడా మనందరం కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి. ప్రభుచితమైతే మరొకసారి దీని గురించి మనం ఆలోచించేద్దాం. కాబట్టి ఈ మతోన్మాదులు, మీరు గొర్రెలు అన్నప్పుడు మనము దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళేదో తెలుగు తక్కువ వాళ్ళు అన్నట్టు మాట్లాడినంత మాత్రాన దాని గురించి మనము స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఒక అద్భుతమైన రీతిలో, ఒక అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో అన్ని జంతువుల్లో గొర్రెకు అతి అతి శ్రేష్టమైన కేర్ ఇవ్వాలంట. దట్ మోస్ట్ కేర్ ఇవ్వాల్సిన జంతువు ఏంటంటే గొర్రె అంట. అందుకే గొర్రె బ్రతకాలి అనంటే, గొర్రె సర్వైవ్ అవ్వాలి అనంటే షెపర్డ్ యొక్క కేర్ అవసరం. దేవుడు ఏమంటున్నాడంటే మనుషుల యొక్క ప్రభావం, మనుషుల యొక్క ప్రవర్తన సరళి గొర్రెలా ఉంటుంది కాబట్టి గొర్రెలకు ఎంత కేర్ అవసరమో నేను మీకు అంత కేర్ ఇస్తాను. ఈ విషయాలు ప్రభుచిత్తం అయితే మనం రానున్న దినాల్లో చూద్దాం. సో డోంట్ నీడ్ టు బి అఫండెడ్ విత్ దాట్. దేవుడు సృష్టికర్త, ఆ దేవునితో పర్సనల్ రిలేషన్ లోకి యేసు ప్రభువారి సిలువ రక్తం ద్వారా మన అందరం కూడా ప్రవేశించాం. ఆ దేవుణ్ణి నా దేవా నా ప్రభు అని పిలిచే కృప దేవుడు మనకిచ్చాడు. ఆ కృపలో కొనసాగుదాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. బ్రదర్, ఓవర్ టు యూ.